हरि श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यानां चरण स्मरणम् अविद्याहरणे करणम् ममास्तु सच्चरणम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अनन्तशक्तिसम्पन्नममलं कालवेदिनं वन्दे काळीप्रसादं मत्कामितार्धप्रदं गुरुं। गुरुमूर्तिं स्मरेन्नित्यं गुरोर्नाम सदा जपेत् गुरोराज्ञां प्रकुर्वीत् गुरोः अन्यं न भावयेत्। सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। ప్రతిదానికి మహాత్ముల అనుగ్రహము, కాలము, ఆ కాలంలో చేసేటువంటి క్రియ ప్రతిదీ కూడా నిర్ణయ కాలంలో నిర్ణయించబడి ఉంటుందని గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు. ఈరోజు ఈ సమయంలో మనందరం ఈ విధంగా ఒక భగవంతుని గురించి మనం విచారణ చేసుకోవడానికి, భగవత్ తత్వం గురించి మాట్లాడుకోవటం కోసం మనకి ఇటువంటి అవకాశాన్ని మనకి గురుదేవులు నిర్ణయించారు, భగవంతుడు నిర్ణయించారు. అక్కడ గురుదేవులు, భగవంతుడు అనేటువంటివి రెండు లేవు. సరిగ్గా గుర్తిస్తే ఇది మామూలు చదువులు చదువుకునేటువంటి చదువు నేర్పేటువంటి టీచర్ మాత్రమే కాదు, ఇది అది కూడా నేర్పగలరు, కానీ అంత మాత్రమే కాదు. అసలు ఏది మనం తెలుసుకుంటే, విద్య అన్నదానికి అర్థాన్ని చూసుకుంటే, యా ఏది విత్ తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఉండదో, అటువంటి విద్య బ్రహ్మ విద్యని మనకి తెలియచేసేటువంటి వారు గురువులు అని మనకి ఉత్పత్తి అర్థంతో మహాత్ములు తెలియచేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా కృతయుగం నుంచి గురువులు ఉన్నారు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, వీరందరూ అప్పటి నుంచి సనాతనంగా ధర్మం మనకి తెలియజేస్తోంది. గురు సాంప్రదాయం అనేటువంటిది అప్పటి నుంచి వస్తూనే ఉంది. మధ్యలో కొంతకాలం దత్తాత్రేయ స్వామి అంటే ఏంటో అనేది కొంత ప్రాంతానికే హద్దులో ఉండిపోయినా, కానీ రాను రాను భగవంతుడి అనుగ్రహమేమో తెలియదు, నా చిన్నతనం కంటే ఇప్పుడు ఇంకా దత్తాత్రేయ స్వామి అంటే, దక్షిణామూర్తినాథ స్వామి అంటే ఇవన్నీ కూడా వారి యొక్క విలువని మనకి గుర్తిస్తున్నాం మనం. అది ఎప్పుడూ ఉన్నది, అది లేకుండా లేదు. శక్తి అనంత శక్తి అది. కానీ దాన్ని గుర్తించడం అనేది కొంత మనందరం కొంత సత్సంగీయులం కలిస్తే కానీ అది గుర్తింపబడదు. అగ్ని దానంతరం కూడా పుడుతుంది కొన్ని కొన్ని చోట్ల. ముఖ్యంగా చూడండి, కాలిఫోర్నియా అటువైపు అడవులు అంటుకున్నాయంటారు. మనకి కూడా కొంత కొంత అడవులు అంటుకుంటూ ఉంటాయి. ఎలా అంటుకుంటున్నాయి, ఎవరో నొప్పి పెడితే అది ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఇక్కడ అగ్ని పెడతారు కాబట్టి మన కార్లు ఇవన్నీ కూడా మనం బయట పెట్టుకోవాలి అని ముందర ప్లాన్ ప్రకారం చేస్తారు. కానీ అడవి దానంతట ఎలా అంటుకుంటుంది, అక్కడ చెట్టుకు చెట్టు రాసుకుంటేనే దానంతట అగ్ని ఉద్భవించి కొన్ని ఎకరాలు కొన్ని మైళ్ళ దూరం కాలిపోతుంటే మానవుడు కంగారు పడాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే ప్లాన్లో లేడు మానవుడు. అందుని కంగారు పడిపోతూ ఎటుపక్క నుంచి దాన్ని ఆర్పాలి, ఎటుపక్క నుంచి ఏం చేయాలి అని ఎలాగైతే అగ్ని దానంతట అక్కడ ఉద్భవించిందో, మనందరి మధ్యలో కూడా భగవద్ అనుభూతి అనేటువంటిది ఎవరో చెప్పినంత మాత్రంతో అనుకున్నంత మాత్రంతో లేకపోతే ఒక పారాయణ చేసినంత మాత్రం చేతనే రాదు. భక్తి అక్కడ సిద్ధించాలి అంటే ఒకరికొకరు మనం పంచుకోవాలి. ఇక్కడ అందరి హృదయంలోనూ భక్తి అనేటువంటిది ఉద్భవిస్తే, ఇక్కడ భక్తి అంటే మీరు అనుకోవచ్చు పూలతో చేస్తే పూజ చేస్తే భక్త, లేకపోతే హోమం చేస్తే భక్త, లేకపోతే తాళాలు పట్టుకుని భజన చేస్తే భక్త అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్గాలే, అందుకోసం మార్గాలే. కానీ భక్తి అంటే సా భక్తి పరమ ప్రేమ రూప అని మనకి నారద భక్తి సూత్రాల్లో తెలియజేస్తుంది. సా భక్తి, భక్తి అంటే ఏంటంటే పరమమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే అది భక్తి అవుతుంది. అక్కడ భగవంతుని యందు మనకి అటువంటి ప్రేమ కలగాలి. ఎన్నో రకరకాలు అన్నీ తెలుసుకుంటే నేర్చేసుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటే మనం ఆ పారాయణ ఎప్పుడవుతుందా అని చూస్తాం. దళిత సహస్రనామ పారాయణ మొదలు పెట్టామంటే ఎంతసేపు పడుతుందండి పారాయణ అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి మీకు 20 నిమిషాలు పడుతుందా, మాకు 10 నిమిషాల్లో అయిపోతుంది అనేవాళ్ళు ఉంటారు. అంటే బాగా అలవాటు అయిపోయి నోటికి వచ్చేస్తే అప్పుడేమవుతుంది, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతాదేవ కార్య సముజ్జత, నేను స్పీడ్గా చదువుతున్నానా లేదా. గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, జపమాల పట్టుకోవచ్చు జపమాల చేయొచ్చు కానీ ఏదో ఒక పూస దగ్గర నువ్వు చేసే నామం యందు నీ మనస్సు నిలిచిపోవాలి. మనకు ఆలోచన వచ్చి నిలిచిపోతుంది, భగవంతుడి మీద నిలిచి నిలబడ్డం కాదు. అక్కడ జపం చేస్తూ చేస్తూ ఎవరో బెల్లుకొట్టారే ఈ మొదటి పూస ఎప్పుడు వస్తుందో ఏంటో, అంతే కదా బెల్లుకొట్టారు. ఇప్పుడు ఇదేంటంటే కొలికి పొసుకు వచ్చేయాలి. కొలికి పొసుకు మధ్యలో లేచామంటే మళ్ళా 108 చేయాలి కదా. అందుకని ఈ లోపల ఇంకో బెల్లు వస్తుంది. ఇప్పుడు మన మనసు ఈ పూస ఈ ఓం నమ శివాయ మీద ఉన్నదా లేకపోతే బెల్లు మీద ఉన్నదా, ఈ లోపల ఫోన్ రింగ్ అవుతుంది. మన కర్మగాలి ఇలాంటివి బాగా ఎక్కువైపోయింది. పూర్వం ఇటువంటివి ఏవీ లేవు కాబట్టి ఇంకా కొంతసేపు ఎక్కువ చేసుకునే వాళ్ళేమో అనిపిస్తుంది. ఒకటి వదిలిపెడితే ఒకటి, ఒకటి వదిలిపెడితే ఒకటి, ఒకటి వదిలిపెడితే ఒకటి. మన యంత్రతంత్రాలు మనని లేపుతున్నాయి. అది కాకుండా మనసు అసలు నిలకడగా నిలబడడం కష్టమైపోతుంది ఇక్కడ. అందుకని మన మనస్సుని మనమే ప్రతిమాలుకోమని భగవద్గీత కూడా చెప్తోంది. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భక్తి యుగంలో భగవంతుడు చెప్తున్నాడు, సాక్షాత్తు కృష్ణదేవుడు చెప్తున్నాడు. మయ్యేవ మన ఆధత్స్వ, భక్తి లక్షణాలు చెప్తున్నాడు అక్కడ స్వామి. భక్తుడు ఎలా ఉండాలి, ఏం చేస్తే భక్తి అవుతుంది, అక్కడ నా ఎందే మనసును నిలుపు. మయ్యేవ మన ఆధత్స్వ, మనసు ఒకటే సరిపోతుందా అంటే మళ్ళీ ఇంకోటి చెప్పాడు అక్కడ పక్కనే. మయి నాయందే బుద్ధిం నివేశయ, బుద్ధిని కూడా నిలుపు. ఎందుకంటే మనకి అంతరేంద్రియాలు అనేటువంటివి 4 ఉన్నాయి మనకి, బాహ్యేంద్రియాలు అనేటువంటివి 10 ఉన్నాయి మనకి. బాహ్యేంద్రియాలు మన యంత్రానికి, ఈ బాడీ అనేటువంటి దానికి, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు భగవంతుడు మనకిచ్చాడు. మనం ఉపయోగించుకుంటున్నాం వాటిని. భగవంతుడు వాటి ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని గుర్తించడం అనేది మనకు జరుగుతోంది. దానిలో జ్ఞానేంద్రియాలు ఏవై ఉన్నాయి? కన్ను, చెవు, ముక్కు, నాలిక, త్వగింద్రియము అనేటువంటివి. ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏవి అంటే వాక్కు, పాణి, పాద, పాయ, ఉపస్థులు. ఈ ఏది ఈ మన వాక్కు వస్తుంది లోపల నుంచి. పాణి అంటే చేతులతో చేస్తున్నాం మనం, అన్ని కర్మలు చేస్తున్నాం, చాలా పనులు చేసుకుంటున్నాం. పాదములు నడిచి వచ్చాయి ఇక్కడికి, వీరింటికి ఎగురుకుంటూ రాలా. ఆ ఇంటి వారు అన్నారు, ఎందుకులే మా కారెక్కి తీసుకెళ్తాను కదా అన్నారు. కారు ఎక్కడానికి కూడా నా కాళ్ళు కావాల్సి వచ్చింది. నాకు కారు దిగిన తర్వాత కూడా మళ్ళీ నాకు కాళ్ళు కావాల్సి వచ్చాయి ఇక్కడికి. దాంతో సరిపోయిందా? మెట్టెక్కేటప్పుడు చేయి పట్టుకోవాల్సి వచ్చింది. అంటే చేతులు ఉపయోగపడుతున్నాయి, కాళ్ళు ఉపయోగపడుతున్నాయి, వాక్కు వారు వచ్చి పలకరించగానే వాక్కుతో మాట్లాడాల్సి వచ్చింది. మాట మనం ఒకరికొకరి కమ్యూనికేషన్ కావాలంటే ఏం కావాలి? ఇక్కడ మనకి ప్రయాణంలో చాలామంది కనిపిస్తున్నారు, అందరినీ చూసి ఊరుకుంటున్నాం. కానీ ఏదో ఒకనొకడు కనిపించేసరికి, ఒకనొక ఆమె కనిపించేసరికి వెంటనే మన మొహం వికసిస్తుంది, పలకరింపులు మొదలవుతాయి. ఎవరు వాళ్ళు? మనకు అంతకుముందు తెలుసున్న వాళ్ళు, లేకపోతే మనం వస్తున్నామని తెలిసి వచ్చిన వాళ్ళు. అందుకని మనం తెలియకుండా ఒక ఎయిర్పోర్ట్లో దిగుతున్నామంటే మన పేరును అక్కడ పెట్టుకుని ఉంచుంటారు కొంతమంది. ఎందుకని? ఆ పేరు అనేటువంటిది మనం పుట్టినప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది. మనం బాగా అలవాటు పడింది ఏంటంటే రూపనామాలకి బాగా అలవాటు పడ్డాం. రూపం కనిపించాలి, వాళ్ళ పేరేంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఇంకేమైనా కూడా. అందుకని ఇలా ఉండటం కోసం అక్కడ మనకి ఇంద్రియాలు వచ్చాయి, కానీ ఇంద్రియాలకి స్వయం సత్తా లేదు. అక్కడ స్వయం సత్తా మన ఇంద్రియాలకి లేవు. ఆ ఇంద్రియాలని ప్రకాశింపజేసేటువంటి ఒక శక్తి ఉంది మనకి, అది మన లోపల మనందరిలోనూ, అంటే అది లోపల మాత్రమే లేదు కానీ గుర్తించడం కోసము అతి సన్నిహితంగా నీ హృదయంలోనే నేను ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అక్కడ బయట ఉంటానని చెప్పలా, నీవెక్కడో ఉంటే ఎత్తుక్కుంటే నువ్వు అక్కడ దాకా వస్తేనే నేను ఉంటానని చెప్పలా. ఇప్పుడు మనం కృష్ణుని వెతుక్కోవడానికి బృందావనం దాకా వెళ్ళక్కర్లా. అదే కృష్ణదేవుడు చెప్పాడు, ఏమని? సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి హృదయాల్లో నేనే ఉన్నాను, నా వలనే జరుగుతోంది. హృది సన్నివిష్ట మత్తః నా వలన స్మృతి జ్ఞానం అపోహనం చ, నా వలనే నీకు ఏది తెలివి కలుగుతోంది, స్మృతి జ్ఞానం కలుగుతోంది. ఈ రెండే కాదు, అపోహనం చ మరుపు కూడా కదులుతోంది. మరుపు కూడా మనకు ఒక వరం అండోయ్. మన చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి అనుభవాలు, చేసొస్తున్నటువంటివి మరిచిపోకపోతే ఈరోజు మళ్ళీ ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ఎంతమంది వెళ్ళిపోతుంటే ఏడ్చాము, మనం ఎన్ని చోట్ల దిగజారిపోయినప్పుడు ఏడుస్తున్నాము, ఎక్కడ మనం ఎక్కలేనప్పుడు బాధ వస్తుందో, ఇవన్నీ మర్చిపోయాం. మర్చిపోయే శక్తి మన గొప్పతనం కాదు. అక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేనే మీలో ఉండి మీకు మరుపుని తీసుకొస్తున్నాను. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైహి అహమేవ అహమేవ అహమేవ. ఎవరు చెప్పాడు? దానిని పోయే దానే చెప్పలా, ఇంటి పక్క వాళ్ళు చెప్పలా, ఇంటిపై వాళ్ళు చెప్పలా. అంతటికీ ఆధారమైన కృష్ణదేవుడు, జగద్గురుదేవులుగా కీర్తింపబడినటువంటి ప్రభు చెప్తున్నారు ఏమని? వేదైశ్చ సర్వైహి వేదములన్నిటి అందు కూడా అహమేవ వేద్య, నేనే నీకు తెలియపడుతున్నాను. విత్ అంటే తెలుసుకుంటా. అహమేవ వేద్య వేదాంతకులు వేద విదేవచాహం. ఇంక ఇంతకన్నా నీకు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంటే కదా అక్కడ అని భగవంతుడే స్వయంగా మనకి తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియాలు మనందరికీ ఉన్నాయి, కానీ లోపల కనిపించిన ఒక అవ్యక్త శక్తి ఉండేనే మనమందరం మన రాజ్యం వెళ్తున్నాం. ఈ దేహం పట్టుకుని నేను అని అంతవరకు ఉంటే పర్వాలా, నాది. దాంతో కొన్ని సమూహం చేసుకొని ఇవి నావి, నాలుగు గోడల మధ్యలో ఉండే ఈ సామ్రాజ్యం నాది అనుకుంటున్నాం. దానికన్నా ఒక ఇల్లు ఇది భగవంతుడు ఇచ్చున్నాడు. ఇది ఒక అద్దె కొంప. దీనికి అద్దె ఏం పెట్టుకొచ్చాము అంటే కర్మతో జ్ఞా మనకి జన్మ కలి. పూర్వజన్మల్లో కర్మ ఉంటేనే మళ్ళీ ఆ కర్మ మనకి ఈ జన్మకు ఆధారమైంది. జన్మకి కర్మ అవసరమైంది. కర్మ లేకపోతే జన్మ ఉండదు. అందుకనే మన మహాత్ములను ఆశ్రయించినప్పుడు చెప్తారు, ఎందుకంటే కర్మని మనం అనుభవిస్తూ ఏది ఆగామి సంచిత ప్రారంభ కర్మలైనటువంటివి మూడు మనం అనుభవిస్తున్నాం. ఆగామి అంటే వెనక నుంచి తెచ్చుకున్నాము, అది ఇప్పుడు అనుభవిస్తున్నాం. అనుభవించేటువంటి కర్మని ప్రారంభం అన్నారు. ఇప్పుడు ఈ దేహం అనుభవిస్తుంది, ప్రారంభ కర్మరా, ఎలా పోతుంది ప్రారంభము? ఇప్పుడికిప్పుడు రాలా, పూర్వజన్మలో చేసుకున్నటువంటిది దాచుకొని తెచ్చుకున్నాము, దాన్ని అనుకోకుండా ఇక్కడ అనుభవిస్తున్నాము. అనుభవించే సమయంలో మన మనసు పనిచేస్తుంది. అక్కడ అనుభవించే సమయంలో మన మనసు పనిచేస్తూ, ఇదిగో నాది, నేను నేనే చేయగలనిది, నా వలనే అవుతుంది, నేను ఎంత గొప్పవాడినో, నాకన్నా గొప్పవాడి ప్రపంచంలో అనేటువంటి దానికోసం ఎదుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళా మనకి ఆగామి కర్మని మనం చేకూర్చుకుంటున్నాం. అంటే ముందు జన్మకి మళ్ళా మనం చెప్పుకుంటున్నాం. దాన్ని గురుదేవులు ఎలా చెప్పేవారంటే, మన పూర్వీకులందరూ బ్యాంకుల్లో డబ్బేశారండి, వేసి మన పేరుకి ఏదో వచ్చింది, తదనంతరం పిల్లలకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే దాన్ని ఇంకా మనం ఇంకా ఆయన వడ్డీ కూడా తీసుకోకుండా పెద్దలు మన కోసం అట్టే పెడితే మనం ఏం చేస్తున్నామంటే వడ్డీని ఖర్చు పెట్టి అసలు మాత్రమే ఉంచుకున్నాం. ఉంచుకుని ఎవరో పెద్దలు చెప్పేసరికి అయ్యో అని మళ్ళా వడ్డీ దాంట్లో వేస్తే అది పెరిగి పెద్దదై ముందుకి ఏమవుతుంది, ముందుకి మళ్ళా సంపాదించుకుని దాన్ని ఎక్కువ చేసుకుంటున్నాం. ఇదే మన కర్మ. ఏది వెనకది? ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, సంచిత కర్మ. ఈ కర్మత్రయంతో మన జీవితము ఎదుగుతుందా లేకపోతే ఇంతటితో మనం తరింప చేసుకుంటామా అనేది మన విచారణను బట్టి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు వేరుగా లేడండి. భగవంతుడు ఉన్నాడు, అన్నిట్లో ప్రకాశిస్తున్నాడు, వారికి మందిరాలు చాలా ఉన్నాయి, కానీ ఆ మందిరం అక్కడే ఉంది, మనమే వెళుతున్నాం దర్శనం చేసుకోవడానికి. ఆయన సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని గురువులు బోధించి మనం అందులో కనుక భగవద్గీతను అర్థం చేసుకోకపోతే భగవంతుడు సర్వాంతర్యామి అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా కూడా మనం చేసేటువంటి ఏది స్వార్థపూరితమైనటువంటి కర్మలకి భగవంతుడు గుళ్ళోనో గూట్లోనో ఉంటాడు, మనం మాత్రం ఎక్కడ ఉంటాం? టీవీ ముందు ఉంటాం. టీవీలో వచ్చేటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం. అది మనకి పనికొచ్చేదా పనికిరాదా, ఎంతవరకు అవసరం అనేది ఎవరైనా ఆలోచిస్తున్నామా? సినిమా చూస్తున్నాం, మనకు అవసరమా అది? ఎవరు గుర్తిస్తున్నారు దాన్ని? మహాత్ములైనటువంటి వాళ్ళు గుర్తిస్తున్నారు, పెద్దలు గుర్తిస్తున్నారు. ఎన్నాళ్ళు చూసినా ఇయ్యే కథలు కదా, మనలాంటి కథలు తీసుకెళ్లే కదా. ఒక ఆయన రాస్తున్నాడు, ఆయన రాస్తేనే కదా దర్శకుడు ఏదో దాన్ని తీసుకుని నిర్మాత ఇవన్నీ అవుతోంది. కాబట్టి ఇదంతా మనం చేసుకున్నటువంటిదే కానీ మనమే మళ్ళా దాన్ని పెంచుకుంటున్నాం మనం. అందుకని పెంచుకునే లోపల ఈగో, ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి మనం ఏది జ్ఞానం చూసిన విషయాన్ని మనం గుర్తించాలి అంటే నువ్వు కళ్ళతో చూస్తేనో చెవితో వింటేనో. అందుకని ఒక శాంతి మంత్రం కూడా చెప్తుంది, భద్రం కరణే భీష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్ష భర్యజత్రా స్థిరైరంగే ఏ స్తుష్టవాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దదాతు. భద్రం కరణీభిః, వింటేనో కంటేనో నీ మనసు రికార్డు చేస్తుంది. అక్కడ ఈ రెండింటి ద్వారానే బయట ప్రపంచాన్ని మనం లాక్కుంటున్నాం. తత్మ ఇంద్రియాలు ఉన్నా కూడా బయట నుంచి లాక్కునేది కాదు, చేతికి ఏదైనా తగిలినా కూడా గబుక్కుని చూస్తాం. ఒకవేళ కళ్ళు అంధుడైనటువంటి వాడికి ఎలా ఉంటుందంటే, ఏంటి తగిలిన చల్లగా ఉంది అంటాడు. అంటే చెప్పుకోవాల్సిందే, శబ్దం ద్వారా వినాల్సిందే ఆ చల్లది ఏదైంది. ఫ్రిడ్జ్లో ఉన్న మామిడి పండు నీ చేతికి తగిలింది, చల్లగా ఉంది చెప్పాలి, ఇంకొకరు చెప్పాలి. లేకపోతే మనమే చూసామంటే మనం పట్టుకో, అది ఫ్రిడ్జ్లోంచి వచ్చిన ఈ ఆపిల్ కాబట్టి చల్లగా ఉంది, అది వేడిగా ఉంది. అందుకని ఈ రెండు ఇంద్రియాలు చూడన్నా చూడాలి, వినన్నా వినాలి, మనం ప్రపంచాన్ని అంతా రికార్డ్ చేసేస్తూ ఉంటుంది మన మనసు. అందుకని ఈ ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానాన్ని మనం దేని వలన మనం పొందగలుగుతున్నాం, దేని ఆధారం చేసుకుని మన జీవితం వెళ్తోంది అని పరమాత్మని మార్చుకొని అవసరం లే. ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయించారో ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి, మార్చుకొని అవసరం లే. ఎవరు ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో ఆ గురుపాదం చాలా తరింపచేయటం కోసం. కానీ మన భక్తి విశ్వాసం గాఢంగా ఉండాలి, చలించని భక్తి కలిగి ఉండాలి. అక్కడ చలించని నమ్మకం ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి దాన్ని మనం గుర్తించగలుగుతాం. అందుకనే మనలో బలం ఉన్నప్పుడే, మనం అన్నీ చేయగలిగినప్పుడే మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. ఈ ఇంటిని చక్కబెట్టుకుంటున్నాం. ఈ ఇంటిని ఎంత చక్కబెట్టుకుంటున్నాం మనం అంటే మందులతో మాకులతో ఆరోగ్యాలు చూసుకుంటున్నాం. కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మందులు చేయలేనిది. మాకు చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంటే కాస్త పెద్ద అవుతున్న కొలితే తెలిసేది ఏంటంటే, విరోచనాలు అవుతుంటే మాత్రలు అడిగి మాత్రలు వేసుకోకర్లా, లంకణం పరమ ఔషధం. లంకణం కట్టేస్తే తప్పకుండా తగ్గిపోతాయి. ఒకవేళ దానికి నా విరోచనాలే కనుక తగ్గలేదు అంటే నేను తిన్న ఫుడ్లో ఏదో పాయిజన్ ఉండాలి. దాని ద్వారా అప్పుడు కానీ యాంటీబయాటిక్స్కి త్రవ చూపించదు. అయినా కూడా మనం దానికి కూడా మనం ఆయుర్వేదంగా వంటింటి మందులు చాలా పనికొస్తాయి. మనం ఆయా మందులు వేసుకుంటున్నామేమో, లేని అనారోగ్యం కూడా ఇంకోటి పక్కన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి మనకి. అందుకని ఏం చేయాలి, దీపముండగా ఇల్లు దిద్దుకోలేవా, దీపముండగా ఇల్లు చీకటిలో వంటిగా చిందులాడేవా, చీకటిలో వంటిగా చిందులాడేవా, దీపముండగా ఇల్లు దిద్దుకోలేవా, దీపం చీకటిలో వంటిగా చిందులాడేవా, చీకటిలో వంటిగా నీ కనులలో కాంతి కరిగిపోవక మునే, నీ కనులలో కాంతి కరిగిపోవక మున్నే, నీ కనులలో కాంతి కరిగిపోవక మున్నే, సృష్టిలో అందాలు అనుభవించాలి, సృష్టిలో అందాలు అందాలలో హరి దాగి ఉంటాడు, అందాలలో అందుకే అందాలు అనుభవించాలి, అందుకే అందాలు అనుభవించాలి, దీపముండగా ఇల్లు దిద్దుకోలేవా, దిద్దుకోలేవా చీకటిలో వంటిగా చిందులాడేవా, చీకటిలో వంటిగా చిందులా నీ చెవులలో ధ్వనులు చెదిరిపోవక మునే సృష్టిలో ధ్వనులను ఆలకించాలి ధ్వనులలో శ్రీహరి మెదులుతుంటాడు ధ్వనులలో శ్రీహరి అందుకే ధ్వనులను ఆలక్యాలి అందుకే ధ్వనులను ఆలక్యాలి దీపముండగయిల్లు దిద్దుకోలేవా దీపము నికఠమున శ్రుతులు మోగవోవక మున్నే సృష్టిలో రాగాలు ఆలపించాలి సృష్టిలో రాగాలు రాగాలలో హరి వేచి ఉంటాడు రాగాలలో హరి వేచి ఉంటాడు అందుకే రాగాలు ఆలపించాలి అందుకే రాగాలు ఆలపించాలి దీపముండగయిల్లు దిద్దుకోలేవా ఈతను నేలపై రాలిపోవక మున్నే సృష్టిలో ప్రాణులను ప్రేమతో చూడాలి ఈతను నేలపై రాలిపోవక మున్నే ఈతను సృష్టిలో ప్రాణులను ప్రేమతో చూడాలి ప్రేమలో శ్రీహరి నిండి ఉంటాడు ప్రేమలో శ్రీహరి నిండి ఉంటాడు ఆ ప్రేమలో శ్రీహరి నిండి ఉంటాడు ఆ ప్రేమలో శ్రీహరి నిండి ఉంటాడు అందుకే ప్రాణులను ప్రేమతో చూడాలి, అందుకే ప్రాణులను ప్రేమతో చూడాలి. దీపముండగా ఇల్లు దిద్దుకోలేవా, ఉండాలి మనకి. ఏ దీపం ఉంటే మన జీవితాలు వెళ్తాయి. మనలోనే ఒక దీపం ఉంది, బయట దీపాలు వెలిగిస్తున్నాం. వెలుగు ఒకవేళ అవి కరెంటు పోతే దాన్ని మళ్ళీ ఎలా వస్తుందో చదువుకున్న చదువు ద్వారానో, లేకపోతే విన్న వినికిడి ద్వారానో, ప్రయత్నంతో అవి రావచ్చేమో. మనలో దీపం చెప్పి వెళ్తుందా? చెప్పి వచ్చింది కనుకనా మనందరిలో ఒక దీపం ఉంది. ఆ దీపం మనలో వెలుగుతూ ఉండబట్టే మనందరూ అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ రోగం వచ్చినా ఒక చేయికి వస్తే ఇంకో చేయి చేయగలుగుతుంది. రెండు చేతులకు వచ్చినా కాళ్ళతో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడు ఏదో విధంగా శక్తినిస్తుంటాడు. ఆ లోపల ఉన్న జ్యోతే భగవంతుడు అంటే. అందుకనే మనం వెళ్ళిపోయినప్పుడు తల దగ్గర పెడతారు దీపం తీసుకొచ్చి. ప్రాణం పోగానే ఆ ఇంటి ఏది, ఆ ఇంట్లో ఉన్న పెద్ద కోడలనో ఎవరినో పిలిచి, అమ్మ కొంచెం దీపం తీసుకొచ్చి, బంగారం దీపం పెట్టరు, నవరత్నాలతో పదికినటువంటి దీపం పెట్టరు. అక్కడ మనం దేవుడి దగ్గర ఇప్పుడు వెండి దీపం పెట్టుకున్నాం, వెండి దీపం పెట్టరు. తల దగ్గర పెట్టేది మట్టి ప్రమేయంతో పెడతారు. ఎందుకంటే ఇది పంచమహాభూతాత్మకమైనటువంటి దేహం కాబట్టి, ఇది మట్టితో కూడి ఉంది కాబట్టి, ఇది పాతి పెడితే మట్టి అవుతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అక్కడ మట్టి ప్రమదనే పెట్టి నూనెతోనే దీపం పెడతారు. అది ఎంతవరకు పెడతారు? ఉపాధిని అక్కడ పడుకో పెడతారే. వచ్చిపోయే వాళ్ళు చూడాలి, మళ్ళీ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు రావాలన్నా ఇది ఆ ఫ్రీజర్ పెట్టి అందులో పడుకోబెట్టినా ఆ ఫ్రీజర్ యువతల మాత్రం ప్రత్యామ్నాయంగా దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎంతవరకు వెలుగుతుందంటే దీన్ని తగలబెట్టేంతవరకు, ఆ ఉపాధిని తగలబెట్టేంత వరకు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత, ఉపాధి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిప్పులో వేస్తారు. వేసిన తర్వాత అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానాలు చేసి మళ్ళీ ఒక దీపం పెట్టుకుని ఆ దీపాన్ని దండం పెట్టుకుంటారు. ఎంత ఉందో మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది చేతల్లో మామూలుగా చేయలే, దాంట్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం చేసే పూజలో కానీ, మనం చేసే వంటలో కానీ, మనం చేసుకునే శుభ్రతలో కానీ పైపై చేసేటువంటి పనులు కాదు ఇవి. మీరు దాని గురించి లోతుకు పెట్టి కొంచెం వెతుక్కుంటే మనకి పారమార్థికమైనటువంటి పూర్వీకులు ఎందుకు మనకి ఇవన్నీ పెట్టారు అనేది చాలా అర్థతాత్పర్యాలతో చాలా బాగా తెలుసుకోవచ్చు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే మనకి సంధి వేళ వచ్చేసరికి పూర్వం ఈ దీపాలు ఉండేవి కాదు. మా చిన్నతనంలో లాంతర్లు పట్టుకుని పల్లెటూళ్ళలో చదువులకు వెళ్ళేవాళ్ళం మేము. చదువులకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అందరూ కూడా ఏది మసి తుడుచుకొని చిమ్నీలన్నీ కిరోసిన్ నిండా పోసి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అది చీకట పడేవాళ్ళు, ఆ దీపం వెలిగించాలి. మేము స్కూల్ ప్రైవేట్లకు వెళ్ళామంటే లాంతర్లు పట్టుకొని తీసుకువెళ్ళి తుడిచిని పెట్టి వాళ్ళు హై స్కూల్ నుంచి వచ్చేసరికి అవి పట్టుకు వెళ్ళి మాస్టర్లు ఇంట్లో కూర్చొని చీకట పడినప్పుడు ఎవరి వెలిగించుకొని ఒక్కొక్క దాని దగ్గర నలుగురం ఐదుగురం కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎంత అనుభూతిని ఒకసారి మనం వెనక్కి వెళితే ఆ అనుభూతులన్నీ తిరిగి మళ్ళీ ఆ దీపంతోనే, ఆ దీపాన్ని ఆ సహాయం, ఆ దీపం సహాయంతోనే ప్రమిద అది అలా. అమ్మ పిల్లల్ని కొంచెం ఏం కావాలో చూడండి అమ్మా. పూర్వం ఉపన్యాసాలకి మా గురుదేవుల బోధల్లో పిల్లల్ని రానిచ్చేవారు కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు వినరు, ఆ తల్లులు కూడా వాళ్ళ మీదే ఉంటుంది పేరు. ఎందుకంటే పిల్ల పేగు కదా తత్వం. మన అధ్యాస కూడా చూడండి అంటే వెళ్ళిపోతుంది వినగా వినగా. అందుకని పిల్లలు పాపం అన్యాయం, వాళ్ళని చూసుకోవాలి ముందర, వాళ్ళకి న్యాయం చేయించాలి. ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత అప్పుడు మన ధర్మం మనం నిలబెడదాం.
లాంతర్ తీసుకుని మళ్ళీ ఇంటి దాకా వచ్చేవాళ్ళు. మళ్ళీ తెల్లారుజామున ప్రైవేట్కి వెళ్ళాలంటే మళ్ళీ లాంతర్ పట్టుకునే లాంతర్ సహాయంతో వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఖాళీ లాంతర్తో వచ్చేవాళ్ళు. ఎన్నెన్నో. అందుకని ఈ దీపం ఇందులో ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. వెళ్ళిపోయే నాడంటే ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవడికి తెలుసు, చెప్పెళ్తున్నారా అందరూ. అందుకనే అర్జునుడు కూడా కృష్ణుడు చెప్పాడు కదా ఏమని, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతి. 8వ అధ్యాయంలో చెప్పాడు అక్షర పరబ్రహ్మ యోగంలో. ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ, ఓం అంటే ఇది ఏకాక్షరమే పరబ్రహ్మ అయి ఉన్నది. వ్యాహరన్ మాం అనుస్మరన్, నన్ను ఎవరైతే అది దృష్టిలో పెట్టుకుని స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు, యహ ఎవడైతే ఇలా చేస్తుంటాడో, ప్రయాతి యహ ప్రయాతి త్యజన్ దేహం, ఎవరైతే ఈ దేహాన్ని విడిచిపెడతారో, యహ ప్రయాతి త్యజన్ దేహం సహా పరమాం గతిం యాతి, వాడు పరమమైనటువంటి గతిని పొందుతున్నాడని స్వామి చెప్పారు, మన ఆచార్య దేవులు చెప్పారు, గురుదేవులు చెప్పారు. చెబితే అర్జునుడు అడిగట, బావా భలే బాగుంది, అయితే అది ఎప్పుడు చనిపోతానో ఎప్పుడు పోతానో చెప్పితే అప్పుడు చేస్తే సరిపోతుంది కదా, అది ఎప్పుడు పోతానో చెబుదు అన్నట్ట. అంటే కృష్ణయ్య అన్నట్ట, బావా ఆ పప్పులేం ఉడకవు, నువ్వు వదిలిన ప్రతి శ్వాస నీకు అంత్యశ్వాసే, వదిలిన శ్వాస మీరు తిరిగి నువ్వు పీల్చుకుంటావు అనేటువంటి గ్యారంటీ ఎక్కడది, కాబట్టి అనుక్షణము నువ్వు స్మరణ చేసుకుంటూనే ఉండాలి. అంటే చాలామంది ఇక్కడ కూడా పొరపాటు పడతారు, అంటే ఇకెప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటే పనులు ఎలా అవుతాయండి. అంటే భగవద్గీతను చూడండి మీరు, ఏ పని చేస్తున్నా చేయించేవాడు ఒకడున్నాడు అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. మనం ఇక్కడ కూర్చోగలిగామంటే కూర్చునే శక్తి లోపల ఉన్నవాడు మనకి ప్రసాదించాడు కాబట్టి మనం ఇక్కడ రాగలిగాము, ఇక్కడ కూర్చోగలిగాము, ఇక్కడ వినే శక్తి కూడా మనకు వచ్చింది. అందుకని ఎవ్రీ మినిట్ ప్రతి కదలికలో కూడా మనకి మనలో ఉన్నటువంటి ఒక అనంత శక్తి మనకి శక్తిని ఇస్తోంది. అక్కడ మనంతటా మనం తెచ్చుకోవాలా దేహాన్ని, భగవంతుడు ఇస్తే వచ్చేది, భగవంతుడు ప్రసాదించాడు వచ్చేది, భగవంతుడు శక్తిని ఇస్తే నడిపిస్తున్నాడు. కానీ మనసు ద్వారా చేశాం కాబట్టి కష్టసుఖాలు అనేటువంటివి అనుభవించడం తప్పట్లా మనకి. ఈ కష్టసుఖాల్లో ఆ అనుభవించే శక్తి కూడా ఎవరిదై ఉన్నదని మనం గాంచితే అక్కడ ఆ కష్టాన్ని సుఖాన్ని కూడా ఆనందంగా తీసుకుంటారు. మన కబీర్దాస్ లాంటి మహామహాభక్తులందరూ పెద్ద పెద్ద కష్టం వస్తే వాళ్ళు రామునిదే అనుకున్నారు, అంతే. ఎటువంటి కష్టం వచ్చినా రామునిదే అనుకున్నారు. వచ్చిన అతిథి అభ్యాగతి సేవ ఇవాళ మనం కొత్తగా ఏం చేయటల్లా, అప్పటి నుంచి ఉండి చేయలేదండి వాళ్ళందరూ కూడా, మహామహాభక్తులందరూ కూడా ఉండి చేయలా. వాళ్ళు వెనకకు ఉందా, నాకు బ్యాంకులో ఇంత ఉందా, నేను చేయగలనా అని చూసుకోలా. మహాత్ములు వారు ఊరికి వస్తున్నారంటేనే ఎదురు వెళ్ళి వాళ్ళతో సంకీర్తన చేసుకుంటూ వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చి ఈరోజు మన ఇంట్లో సంకీర్తన చేస్తూ ప్రసాదం తీసుకుందరు కానీ రండి అని వారిని ఆహ్వానం చేసేవారట. మీరు చూడండి, ఇందాక అమ్మాయి చెప్పింది కదా, భక్త విజయం చదివితే భక్తులందరూ ఎంత ఆవేదనగానో, కాకపోతే చెప్పిన దగ్గర నుంచి వంకాయ కూర ఉండాలా, లేకపోతే ఆనపకాయ పులుసు ఉండాలా, లేకపోతే పప్పులో ఏం వేయాలి, మొన్నే కదా పప్పులో వేసాం, వాళ్ళ ఇంటికి వెళితే అదే పెట్టారు వంకాయ కూర, మనం కూడా అదే చేస్తే ఎలా బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు చేయాలి. కడుపు నిండాలంతే మనకి. నీ ఇంట్లో నువ్వు తినేటప్పుడు ఇది మొన్నటిదే ఇవాళ్ళదే అనుకున్న ఆకలి ఉండాలి, కానీ ఆకలిని నింపుకోను. అందుకని పదార్థ భావన అక్కడ ఉండకూడదు. పదార్థాలు చేయాలంటే కష్టం మనకి మిగులుతుంది తప్ప అక్కడ ఆకలి తీరదు. అందుకని అట్లా వస్తున్నారంటే భక్తుల్ని పిలుచుకొచ్చేవాళ్ళు. మా గురుదేవులు కూడా మా అందరికి అదే నేర్పించారు. ఎక్కడో ఉన్నదని మేము వెళ్ళాం, ఎవరో పెడతారని వెళ్ళాం, ఆ సమయానికి ఎవరికి ఆవేదన ఉంటుందో, ఎవరు ఎదురొస్తారో వాళ్ళది ఫస్ట్, అంతే. వారి దగ్గరికి వెళ్ళాలి, వారి దగ్గర మనం వినిపించాలి, వారికి భగవంతుడి మనకి ప్రసాదించాడు, ఇటువంటి అవకాశం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నేను కొత్తగా రాలేదండి అమెరికా, 82 నుంచి వస్తున్నా నేను. 1982లో మా గురుదేవులు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అప్పుడు మేము షాంపెయిన్ ఇల్లినోయ్లో, ఇప్పటికీ మా గురుదేవులు సంచరించినటువంటివి వారు అట్లనే ఉంచుకున్నారు భక్తులు. ఇల్లినోయ్లో షాంపైన్ అర్బానా అని మీరు వినుంటారు. షాంపైన్లో ఒక గురు సోదరులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు నాకు అవి దేవాలయాలు, వచ్చాను అంటే ఒకసారి అక్కడ దేవాలయంలో దర్శనం చేసుకొని కాస్త ఒక పూట ప్రార్థన ఇవన్నీ చేసుకొని కానీ బయటికి రాను. అలాగే మిజూరీలో, అలాగే సెంట్ లూయిస్లో ఇంకొక గురు సోదరులు, వారిది కూడా అట్లనే అట్లే పెట్టుకున్నారు. అవన్నీ సంచారం చేస్తూనే గురుదేవులు చెప్పారు ప్రచారం చెయ్యాలి ఇక్కడ అన్నారు. కాబట్టి వారు చెప్పినటువంటి మాటని వారే చేయించుకెళ్తున్నారు. అమ్మ చేయటిలే, అమ్మ ఎక్కడ చేయగలిగదని నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా? అందుకని వెనక ఉన్న ఒక శక్తి ఉంది మనలో, ఒక ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది. అది ఎవ్రీబడీ హ్యావ్ ఇట్, అది ఏ కొంతమందికో ఉండదు. దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అందరికీ తెలుస్తుందా? కొంతమంది స్వార్థంగానే ఉపయోగించుకుంటారు, వారికి కర్మ పెరుగుతుంది. కానీ అక్కడ ఏముంటుందండి, నేను వండుకున్న కూర నేనే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేనే 10 రోజులు తింటాను అనుకోండి, అది ఆనందమా? లేదు, వండిన కూర లేదు ప్రసాదం. 10 మందికి పంచిపెట్టి తింటామండి, ప్రసాదం అంటే అదే. 10 మందికి పంచి తింటే ఆ తిన్నవాళ్ళు మనకు చెప్పాలి ఎంత బాగుందమ్మా కర్మగాలి. ఇప్పుడు అది కూడా తక్కువైపోయిందండి మనకి, ఎందుకంటే ఏదేదో స్వగృహ ఫుడ్లు ఇవన్నీ వచ్చేసాయి కదా. భోజనాలంటే మనం ఎవరో వండేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి, అవి మనం తినేసి కడుపు నింపుకుంటున్నాను తప్ప ఎవరికి థ్యాంక్స్ చెప్తాం అప్పుడు ఇక్కడ? బా, ఏమో కొబ్బరిపచ్చ నువ్వే చేసావా, ఎంత బాగుందో అని ఎవరిని అంటాం? ఎవరిని అంటానికి లేదు. ఎందుకంటే పంచపక్ష పరమాన్నాలు అక్కర్లా, సత్సంగం అంటే ప్రసాదం కావాలి, సత్యం గురించి విచారణ చేసుకోవాలి, సంకీర్తన చేసుకోవాలి. మొన్నైతే చికాగోలో ఏకాహం పెట్టుకున్నాం, అప్పుడుకప్పుడు ప్రొద్దుట ప్రార్థన అయింది, కూర్చున్నాం. కూర్చుంటే సరదాగా అందరం పాడేవాళ్ళు ఉన్నాం కదా, ఏకాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. అంతే, మొత్తం 24 అవర్స్ ఆగకుండా నేను, ఇంకా బాగా ఎక్కువ బాగా జరిగింది సంకీర్తన అనిపించింది. అర్ధరాత్రి వేళ కూడా మగవాళ్ళు పాడి వేసుకున్నారు, ఎంత బాగా పాడారో ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఎందుకంటే మనకు ఆవేదన ఉండాలి, మనం చెయ్యాలి. భగవంతుడి వైపుకి ఎలా మనం ప్రయాణం చేయాలి మన ఇంట్లో, ఎందుకంటే మనం ఒక సంతోషం అనేది మామూలు వాటికి వచ్చేది సంతోషము దుఃఖము కష్టము ఇవన్నీ, సుఖము దుఃఖము ఇటువంటివన్నీ బాహ్య ప్రపంచంలో వస్తాయి. ఆనందం అనేది కేవలం భగవంతుడి ద్వారానే, గురువులు చెప్పిన గురువులు అందించిన ద్వారానే మనకు ఆనందం లభిస్తుంది. ఆనందం బజార్లో అమ్మబడేటువంటిది కాదు. భలే బాగుంది జిలేబీ బాగుంటే అంతే, అంతవరకే. కానీ నీకు ఆనందం ఏది? గొంతు దిగిపోయిన తర్వాత దానివల్ల ఆనందం ఏం లేదు. మళ్ళా మాట్లాడితే ఈ రోజుల్లో ఎందుకు తిన్నాను బాబు షుగర్, అది లేకపోతే ఒళ్ళు వస్తుందే, నేను క్యాలరీలు పెరుగుతానే, ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. భగవన్నామానికి ఏం క్యాలరీలు పెరుగుతాయండి? భగవన్నామానికి 4, నృత్యానికి 4 గంతులు కూడా వేసామనుకోండి, ఎక్కడొస్తుంది అక్కడ? మహాత్ములందరూ చేసి చూపించారు, అది మహాత్ములందరూ చేసి చూపించారు. మా గురుదేవులు అయితే అడుగు వేస్తేనే రమ్మనేవారు. పైన మూళ్ళో ఉండి కింద పైన సంకీర్తన చేస్తూ ఉంటే కింద అందరూ రౌండ్గా ఆ భవనం చుట్టూ కింద అందరూ కూడా నృత్యం చేస్తూ ఉండేవాళ్ళు. పైకి ఎవరైనా వస్తే నువ్వు నృత్యం చేస్తేనే రా, నామం నోటితో అంటేనే రా. ఆఖరికి అస్సలు అలవాటు లేని వాళ్ళు కూడా వారు నామం అనడానికి ప్రయత్నం చేయటం, నృత్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకుని ఉన్న వాళ్ళు కాదు, రాజుగారులు వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజులు, సూర్యనారాయణ రాజు గారు వీళ్ళు గంతీసేవారు, పాండు కమలమ్మ గారు వీళ్ళందరూ, వాళ్ళకి ఏం అలవాటు అక్కడ? అందుకని మనము కాకపోతే ఎంతో ఏదో 500 or $600 ఇస్తే కానీ మనం ఎక్సర్సైజ్ చేయమేమో, అప్పుడు కానీ ఆ డాలర్లో ఆ రూపాయిలో మనని ఎక్సర్సైజ్కి కాలు చెయ్యి కదిపెట్టు చేస్తున్నాయి, చేయిస్తున్నాయి. అవి మనందరం మనమే ఏమీ లేకుండా మనం చేసుకోవచ్చు, అందరికీ అయితే తెలుసు. అది బద్ధకం లేకుండా ఉంటే మనమే చేసుకోగలం. ఎక్కువ ఎవరు పనిచేస్తూ ఉంటారో, పూర్వం అన్ని రుబ్బుకుని చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎవరు షుగర్లు బీపీలు లేవు. ఇప్పుడు అన్నీ మిషన్లో వేసేస్తున్నాం కాబట్టి అన్నీ నేనున్నాను ముందుకొచ్చి కనిపిస్తున్నాయి అన్ని రోగాలే. అందుకని ఈ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, కళ్ళలో కాంతి ఉండగానే అందరిలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించడానికి ప్రయత్నం చేయాలి, చెవుల్లో శృతులు ఉన్నప్పుడే. ఎందుకంటే ఎలా వస్తుందండి అంత కబుర్లు చెప్తుంటే, శబ్దానికి మూలము ప్రణవం అండి. మహర్షులు తపస్సు చేసి దాన్ని గుర్తించారు. మహర్షులు తపస్సు ద్వారా ప్రప్రథమంగా శబ్దానికి మూలం ఏమిటంటే ప్రణవమనే గుర్తించారు, ప్రణవమనే గుర్తించారు. అందుకనే మనం చూడండి, మీరు చూడండి, నిశ్శబ్దంలోంచి వచ్చే శబ్దం ప్రణవమే. ఖాళీగా ఉన్నటువంటి శంఖం చెవిలో పెట్టుకోండి, పురుగు లేకుండా ఓంకారం వినిపిస్తుంది. మన టెర్రస్ మీదకు వెళ్ళి నిశ్శబ్దంగా ఉన్న అర్ధరాత్రి పూట వినండి, శబ్దమే ఓంకారం వినిపిస్తుంది. ఏం లేదు చెంబు, ఖాళీ చెంబు, నీళ్ళేం లేకుండా చెవిలో పెట్టుకోండి, ఓంకారం వినిపిస్తుంది ఖాళీగా ఉంటే. మన మనస్సు ఏ సంకల్ప వికల్పాలు లేకపోతే వచ్చేది ఓంకారమే, గుర్తించాలి. అందుకని చెవులలో శృతులు మోగబోవకమున్నే ఏది ఆ దేవుడు ప్రసాదించినటువంటి ధ్వనులను ఆలకించాలి. ఆలకిస్తే ఆ ధ్వనులలో శ్రీహరి ఏం చేస్తుంటాడు, మెదులుతుంటాడు. ఒక శబ్దం వింటూ ఉంటే హాయిగా ఉందనుకోండి, ఆనందం కలిగింది మనకి. ఏది శ్రీహరి యొక్క భగవన్ నామం. మీ అందరికీ తెలుసు, సినిమా పాట ఏదో పిచ్చి పిచ్చి పాటలు వింటే వస్తుందా, లేకపోతే అన్నమాచార్య కీర్తన వింటుంటే చాలా శ్రావ్యంగా ఉంటుందా, మనందరికీ తెలుసు. ఎందుకంటే భగవంతుడు తానై ఉన్నాడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీకు సంబంధించింది అది అన్నమాచార్య కీర్తన అంటే, నీకు సంబంధించింది ఆ పరమాత్మ కీర్తించడం అంటే. అన్యమైనటువంటి కీర్తనలు మనకు సంబంధించినవి కాదు, ప్రకృతికి సంబంధించినవి. విషయాదులు వైపుకు తీసుకెళ్ళే విషయాదుల్ని హరించేవి కాదు. అలాగే కంఠమున్న శృతులు మొగవోకమున్నే రాగాలు ఆలపించాలి. అందరం పాడగలమండి, అంటే సంగీతంలాగా పాడలేకపోవచ్చు కానీ అమ్మ సంగీతం నేర్చుకోలే, గురుదేవుల దయ అనుగ్రహం తప్ప అమ్మ సంగీతం నేర్చుకోలే, సంగీతం రాదు. అయినప్పటికీ చెయ్యాలి, నామం అనుకోవాలి. ప్రతి వాళ్ళు పాడగలరు, బాగుంది ఆ పాట అని చెప్తారు చూడండి, బాగుంది అని ఎలా తెలిసింది, వాళ్ళలో రాగం ఉన్నది, రోగం లేదు. అందుకని అందరిలోనూ రాగము లోపల ఉన్నది, శృతి లయలు ఉన్నాయి మనకి. మీరు ఒక అడుగు వేస్తున్నప్పుడు నృత్యం చేయటం అయితే అందరికీ రాలేదు, కానీ అడుగు వేస్తున్నప్పుడు ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు అంతే దూరం వేస్తారు. మీరు చూడండి, ఒక అడుగు నుంచి ఒక అడుగు ఎంత దూరం వేస్తారో రెండో అడుగు కూడా అంతే దూరం వేస్తారు. మీరు గమనించండి, గమనించారో లేదో. ఒకవేళ కాకుండా దగ్గరో దూరమో పడింది అనుకోండి, పడటం అవుతుంది అక్కడ. లేదు అదే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారనుకోండి, రోగంతో వాళ్ళకున్నటువంటి అనారోగ్యంతో అలా నడవాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి కాస్త అదే వ్యాధి చేత అయితే కొంచెం కుంటుతో నడుస్తారు. అందరిలో రాగం ఉన్నది, శృతి ఉంది, లయ ఉన్నది, భగవంతుడు ఇచ్చాడు మనకి, దాన్ని ఆస్వాదించాలి. దాన్ని కొంతమంది బయటికి వ్యాపింప చేసుకుంటారు, దాని యందు ఇది ఆసక్తి కలిగి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం వల్ల భగవంతుడు. ఎవరైతే శ్రద్ధను చూపిస్తారో దానితో జ్ఞానం వస్తుంది. అలా ఇక ఆఖరికి వచ్చేసరికి చెప్తున్నారు ఇక్కడ పెద్దలు, ఈ తనువు నేలపై రాలిపోవకమున్నే, పైనంతా చెప్పిన తర్వాత ఏం చేయమన్నారు అక్కడ, సృష్టిలో ప్రాణులను ప్రేమతో చూడాలి. దానికి ఏమైనా పెట్టాలండి, ప్రేమతో చూడడానికంటే ప్రేమను కొనాలా, ప్రేమకి డబ్బులుంటే వస్తుందా, మళ్ళా ఎక్కువ ఉంటే ప్రేమ తగ్గుతుంది అక్కడ. అందుకని ప్రేమ కొనక్కల్లా, మన మనసులోంచి ఉబ్బుగుతుంది, లోపల నుంచి ఊరేది ప్రేమ అంటే, బయట నుంచి వచ్చేది కాదు ప్రేమ అంటే. అందుకని సృష్టిలో ప్రాణులను ప్రేమతో చూడాలి. ప్రేమలో శ్రీహరి ఏమన్నారు అక్కడ, నిండి ఉంటాడు, నిండి ఉంటాడు. ముందు అర్థాలకేను లాస్ట్కి వచ్చేసరికి పరిపూర్ణం చేశాడు అక్కడ. ప్రేమలో శ్రీహరి నిండి ఉంటాడు, ఎక్కడను వెళ్తపడడానికి లేదు. ఎవరో మనని ఆదరించలేదు, ప్రేమించలేదు. నా దేవుడు నన్ను చూసుకుంటుంటే అందరూ చూడాల్సిన అవసరమే ఉందండి, తెలియదు పాపం వాళ్ళకి అంతే. అందుకని ప్రేమలో నిండి ఉంటాడు, అందుకే ప్రాణులను ప్రేమతో చూడాలి. అందుకని ఎప్పుడు ఉండాలి, దీపముండగా ఇల్లు, చాలా త్వరపడాలి. ఎప్పుడు పోతామో మనకి తెలియదు, మరు శ్వాసో లేకపోతే రేపో లేకపోతే ఇంకొన్ని సంవత్సరమో ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమక్కర్లేదు, మనకి బాగా అనుభవం కలిగింది. కరోనాను తలవకుండా ఉండలేము మనం. కరోనా చాలు మనందరి ప్రాణాలకి. అందరూ ఒక్కొక్కటి న్యూస్ వింటూ ఉంటే రేపు నేను ఎందుకు కాకూడదు, నేను లేకపోతానేమో రేపు. ఏమండి, ఎంతమంది ఉలుక్కులకి పడాలా, ఎంతమంది జాగ్రత్త పడాలా, ఎంతమంది పారాయణలు చేసేవాళ్ళం భగవంతుడి మీద ఆధారపడలా, భగవంతుడే రక్షించాడు మన్ని. ఈరోజు నాలుగు మెతుకులు మనం తినగలుగుతున్నాం, తిరగలుగుతున్నామండి. దేశం కూడా రాలా నేను కరోనా అప్పుడు, ఆ 2 సంవత్సరాలు రాలా, 2 మూడు సంవత్సరాలు రాలా, 3 ఇయర్స్ రాలా. అంటే నాకు కూడా భయమే, చస్తానేమో రానివ్వలే. అందుకని అంత భయపెడుతోంది, ఇంత భయపడుతూ బ్రతుకుతున్నాం మనం జీవితంతో. ఆ పోయేది ఎప్పుడు పోతుందో తెలియదు, చెప్పి రాదు. అందుకనే మీలో ఉన్న పరమాత్మని మీరు దర్శించండి. వాడి అన్ని మంచి లక్షణాలు మీరు భక్తి యోగం చదివి, భక్తి యోగంలో చెప్తాడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రి. మీరందరూ ఫ్రెండ్స్ అని ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ కలుస్తున్నారే, అన్ని చోట్ల అదే చెప్తున్నాను. మిత్రత్వం చాలా ఇప్పుడు, ఎందుకంటే భగవంతుని లక్షణాల్లో మిత్రత్వం కూడా ఉంది. అద్వేష్ట సర్వభూతానాం రెండోదేంటి, భక్తుల లక్షణాల్లో సర్వభూతానాం అద్వేష్ట చెప్పిన తర్వాత మైత్రహ చెప్పాడు. మిత్రత్వం అనేటువంటిది కూడా భగవంతుని యొక్క లక్షణం. ఆ తర్వాత కరుణ ఏవచ్చ, కరుణ తర్వాత వస్తుంది. ఇలా ముందుకి మీరు చూస్తే భక్తి లక్షణాలు ఎలా ఉంటాయో మనం కూడా అటువంటి స్వార్థపూరి. ఇక్కడ కూడా మిత్రత్వంలో స్వార్థం ఉండకూడదు. అక్కడ కూడా స్వార్థం పెట్టుకుని నాది వేరు పరాయిది వేరు అని చెప్పి మనకు కావలసినవన్నీ ఫ్రిడ్జ్లో దాచుకొని పర్వాలేదు నిన్న మొన్నటిది కాబట్టి ఇంకెవరికైనా పెడతాం అనుకోండి, అక్కడ పైవాడు చూస్తూనే ఉంటాడు నీ మనస్సు ఎట్లా ఉందో, నీ లక్షణం ఎలా ఉందో. అది కర్మై కూర్చుంటుంది మనకి. నీ మనసులో ఆలోచించే ఆలోచనే మనకి కర్మై కూర్చుండి, చేసే చేతలు కాదు కర్మ. ఇక్కడ మనసులో ఉన్న ఆలోచనే కర్మై కూర్చుంటుంది, మళ్ళీ నీకు జన్మకి కారణమవుతుంది. అటువంటి జన్మ లేకుండా చేసుకోవాలంటే అది గురువులు మహాత్ములు చెప్పినటువంటి దాన్ని మనకి ఒకనాడు మనకి ప్రతి విషయంలో కూడా మనకి ఆ త్రేతాయుగంలో యోగ వాసిష్టం ద్వారా రామచంద్ర ప్రభువే మాయామానుష విగ్రహుడై అక్కడ వశిష్ఠ మహానుముని వలన ఏది గీతనంతా విన్నాడు. దాన్ని వశిష్ఠ గీత అన్నాం, యోగ వాసిష్టము అన్నాం. అదే పరమాత్మ ద్వాపర యుగం వచ్చేసరికి శ్రీకృష్ణ ప్రభు వల్లే చిన్నప్పటి నుంచి అందరినీ అలరించాడు, పాలించాడు, అందరినీ దోపూచులాడాడు, ఎన్నెన్ని లీలలు చేశాడండి కృష్ణయ్య. ఆయన లీలామానుష విగ్రహుడు. పెద్ద అయిన తర్వాత ఏం చేశాడు, మనందరికీ మార్గదర్శకాన్ని చూపించాలని అర్జునుడు అనేటువంటి జీవుడిని ఎదురుగుండా పెట్టుకొని మనకి అందరికీ భగవద్గీత. అదే సాంప్రదాయము మనకి కలికాలం వచ్చేసరికి మహాత్ములు అనేక మంది రూపాల్లో వచ్చి మనకి అడుగడుగున బోధ చేస్తున్నారు మనకి, మనం అర్థం చేసుకోవాలిగా. అందుకని ఒక మహానుభావుడు చెప్పాడు, నరుడని చూచినావు గురునాథు కృత అర్ధత నొందజాలవు, ఈశ్వరుడని నమ్మినావో అలబ్రహ్మ పదార్థమెరుంగవచ్చు, నీ సరియగు లక్ష్యము కటియే చాలును సాధనలెల్లగూర్చు, ఈశ్వరుడని నమ్మి భక్తి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా. అందుకనే మనసా గురుపాదముల ఆశ్రయింపుమా, నీకు మంచి మార్గాన్ని చూపించేటువంటి వాడిని వెతుక్కో. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు అన్వేషణ చెయ్యి. నీలోనే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది, దాన్ని గుర్తించు. అది బయట అమ్మబడదు, బుక్కుల్లో రాదు, లైబ్రరీ అవుతుంది. పుస్తకాలు చదివితే గురువులు లేకుండా ఇది కాదేమో, ఇది కాదేమో, ఇది కాదేమో, ఇది కాదేమో, ఎక్కడికి వెళ్తే ఏం చేస్తామో తెలియదు. దీనికి ఒకసారి విద్యానందగిరి స్వామి తానాకి వెళ్ళాం మేము. టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, అవేమంటావా, పర్లేదా బాబు, ఆపేనా, మీరు వెళ్ళిపోవాలేమో, దూరాల నుంచి వచ్చారేమో. కానీ ఒకటి చెప్తాను, మేము 5:30కే మొదలుపెట్టాం, మీరు లేటుగా వచ్చారు కాబట్టి నేను లేటుగా మిమ్మల్ని పంపించినా పర్వాలేదేమో కదా. విద్యానందగిరి స్వామి అంటే ఏర్పాడు మన మలయాళ స్వామివారి సాంప్రదాయంలో. విద్యాది మలయాళ స్వామివారి రసంగ ఆనందగిరి స్వామి, తర్వాత విమలానందగిరి స్వామి, ఆ తర్వాత వారు విద్యానందగిరి స్వామి. వారితో కూడా నేను తానాకు వచ్చా. వస్తే తానాలు వారు చెప్పారు ఒక కథ. అందరూ లైబ్రరీకి వెళ్ళి భగవద్గీత పుస్తకం నా దగ్గర ఉంది, యోగ వాసిష్టం కూడా నా దగ్గరే ఉంది, జ్ఞానేశ్వర్ కూడా నా దగ్గరే ఉంది అని చాలా రకాల పుస్తకాలు పెట్టుకుని అన్నీ అలా కొంతమంది చాలామంది ఉంటారు, నా బుక్కులన్నీ నా దగ్గరే ఉన్నాయండి, ఇవన్నీ నా ప్రపంచం అంటారు. కానీ అక్కడ పువ్వు పెట్టమని కాదు, పుస్తకాలన్నీ ఉంటాయి పువ్వు పెట్టమనా, కొంతమంది ఇంకోటి ఉంది భగవద్గీత పుస్తకాలు ఇంతెంత పంచిపెట్టేవాళ్ళు మన వాళ్ళు, అది ఎక్కడుంటుందో తెలుసా, దేవుడి దగ్గర ఉంటుంది, ఓ పువ్వు పెడతారు రోజు. భగవద్గీత అధ్యయనం చేసేది కానీ కేవలం పుష్పం పెట్టి దండం పెట్టేది కాదు, భగవంతుడే చెప్పాడు అలా. భగవంతుడు చెప్పాడు కానీ వినమన్నాడు, అనుకోమన్నాడు, విచారణ చేయమన్నాడు, అందుకోసం అక్షర రూపంలో మనకిచ్చాడు. చాలామంది ఏంటంటే నా భగవద్గీత లేకపోవడం ఏంటండి, నా దేవుడి దగ్గర ఉంటే రోజు పువ్వు నివేదన పెడుతూనే ఉన్నా, మనకి మనం బ్రతికుండగా మనకి నివేదనలు పెట్టరో, మనం బుట్టలు ఖాళీ చేసేస్తాం, మనం పెట్టిన భోజనం ఖాళీ చేస్తాం, నివేదన దేవుళ్ళకి మనకు కూడా నివేదన పెట్టారనుకోండి. ఇప్పుడు వీళ్ళు నేనే వచ్చాను ఏదో నివేదన పెట్టారు ఇందాక, అండి మీకు ఈ తినడానికి లేదని మీరు దేవుడు కదా నివేదన పెట్టేశానంటే ఇవాళ ఈ రేపు ఇలా ఉన్నాం మనం. అందుకని అలా కాదు, ఏది దేనికి ఎలా చెప్పారో అది మనం. దాన్ని చెప్తూ విద్యానందగిరి స్వామి చెప్తూ, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, చాలా ప్రాణ స్నేహితులు ఇద్దరు, ఇద్దరు కలిసి మెల్లమెల్లగా ఒక వ్యాపారం చేయడం మొదలుపెట్టారట. వ్యాపారం చేసేసరికి ఆ వ్యాపారంలో ఇద్దరికి బాగా కలిసి వచ్చింది. కలిసి రావడంలో వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత మనస్పర్ధలు వస్తాయి, కానీ వాళ్ళిద్దరికి రాలా అదృష్టం. వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఉండి బాగా సంపాదించిన తర్వాత సడన్లీ జీవితం ఒకటి ఉంది కదా, ఒకడు మాయమైపోయాడు, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒక ఆయనగా చనిపోయాడు అనుకోకుండా చనిపోయాడు. చనిపోయేసరికి ఆ చనిపోయిన ఆయనకి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్రెండు ప్రాణ స్నేహితుడు కదా, పాపం ఆ ఫ్రెండ్తో ఫ్రెండ్ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కొలది ఆ ఇంటికి వెళ్ళి ఆ 10 రోజుల కార్యక్రమం అది పూర్తి చేసిన తర్వాత మెల్లమెల్లగా, బాబు మీకు నాన్నగారు ఎలా వెళ్ళారు ఆ మార్గంలో నేను కూడా చూపిస్తే, ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకున్నాం కదా మీకు కూడా నేర్పిస్తాను అంటాం మొదలుపెట్టాట. మనం నమ్ముతామా, తర్వాత నమ్మాలి కదండి, నమ్ముతామా, నమ్మలా. ఆ కొడుకులు ఇద్దరు ఏమన్నారు, పోపోయ్యా మాకు మాత్రం తెలియదా ఏంటి, మా నాన్న మా ఇంట్లోంచేగా వచ్చింది, మాకు అన్నీ తెలుసు, మాకు తెలియదేం లేదు, మేము మా వ్యాపారం మా బిజినెస్ మేము చేసుకోగలం, మేము అభివృద్ధిలో తెచ్చుకోగలం, నీ తర్వాత నీదే మా తర్వాత నాది. విడిపోయేసరికి ఆయనకి పీకుతూనే ఉండేది, అయ్యో పాపం వాళ్ళని సంపాదించాడే వాళ్ళకి సరిగ్గా తెలుసో లేదో అని. కొంచెం పెద్ద మనసుగా పెద్దవాడు కాబట్టి కొంచెం ఆలోచిస్తూనే ఉన్నాడు, కానీ వీళ్ళు ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవడం మెల్లగా ఏమవుతుందండి, కర్పూరం కరిగిపోతుంది. మెల్లగా ఇద్దరు సరిగ్గా సరైన పంధాలో సరైన మార్గంలో వెళ్ళలేకపోయారు. మెల్లగా అందులో ఈ బిజినెస్ అన్నది ఎలా, అందుకనే ఉద్యోగం నయం అనేది ఎందుకంటే ఏదో అక్కడికి వెళ్ళేసి ఆ టైంకి వచ్చేస్తే జీతం ఇంటికి వస్తుంది. ఈ బిజినెస్ అలా కాదు కదా, మనం పెట్టాలి, మళ్ళీ దానికి చాలకపోతే మళ్ళా ఏదో అప్పులు తెచ్చుకుంటారు, తర్వాత దాంట్లో ఏదో లాభాలు వస్తేనే కదా దాన్ని నింపేది, అప్పుడు వస్తే పైలా పచ్చిస్, కానీ దిగిపోతే మాత్రం బాధాకరమే. వీళ్ళు మెల్లగా హారతి కర్పూరం చేసేసి అందరికీ న్యూస్ తెలుస్తోంది, వీళ్ళు పాపం పాడైపోయారు చిన్నవాళ్ళు అయిపోయారు అని చెప్పి వస్తుంది న్యూస్ వస్తుంది. అలా ఉండగా ఉండగా వీళ్ళకి వీళ్ళ పెద్దల నాటి నుంచి కూడా కట్టిన ఒక గుడి ఉండేది, ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తూ ఉండేవాళ్ళు, ఏదో మా వాళ్ళు కట్టిన గుడి. ఇక వీళ్ళు ఇచ్చేది అయిపోయింది, ఇంకా ఇక అక్కడేమి కొబ్బరికాయ ఇవ్వడానికి కూడా లేదు వీళ్ళ దగ్గర. వెళ్ళి కాస్త నమస్కారం పెట్టుకుంటున్నారు, నా కష్టం తీర్చాను అంతవరకు దండం పెట్టుకుంటున్నారు అంతే, కానీ చేసే పనుల్లో మాత్రం పని సవ్యంగా వెళ్ళటం. వెళ్ళకపోవడంతో వీళ్ళకి ఇల్లు కూడా ఖాళీ చేసి ఇచ్చేయాల్సి వచ్చింది. ఏది ఆఖరికి వాళ్ళున్న ఇల్లు కూడా ఏది అప్పులు వాళ్ళు వచ్చి అరుపుకుంటున్నారు. అరుపుకున్న సమయంలో అప్పుడు మనం ఏదైనా ఇల్లు ఖాళీ చేస్తే చాలా బయటపడతాయి కదా, అప్పుడు ఆ ఇంట్లో ఒక పుస్తకం బయటపడిందట. ఒక పుస్తకం బయటపడేసరికి వెంటనే మా నాన్న రైటింగ్, మా నాన్నది అని గబగబా పుస్తకం తీసి కొడుకులు ఇద్దరు అందులో ఏమైనా దాచాడేమో ఎక్కడైనా చెప్పాడేమో ఇద్దరూ పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదివేశారు. అది డైరీ. చదివేసరికి అందులో ఏమున్నది, దేవుడు గుడి గోపురం కింద నిధి దాచాను అని ఉంది అందులో. అనేసరికి వీళ్ళకి ఇప్పుడు డబ్బులు అవసరం కదా, గుడి గోపురాన్ని పడగొట్టడానికి కూడా వెనకాళ్ళ వెళ్ళి గురి గోపురం బదలు కొట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఈ పెద్ద ఆయన చెవిలో పడింది. మళ్ళా పడేసరికి పెద్ద ఆయనకి నిలవలేక అయ్యయ్యో అది ఇంకా పాపం అవుతుంది, అలా ఎందుకు చేయటమని. అసలు ఏంటి, ఎందుకు ఎందుకు మీరు గుడిదాకా వెళ్ళారు? దేవుడి దగ్గరికి మనం సేవ చేయాలి, కానీ మళ్ళా దేవుడిది గోపురం పడగొట్టడం అంటే సామాన్యం కాదు కదా. అందుకని ఇంత పాపానికి ఎందుకు అడుగొడుతున్నారు మీరు? అసలు మీరు నాతో పంచుకోండి, నాకు తెలిసినంతలో మీకు చెప్తాను అంటే, అప్పుడు ఈ బుక్కు గురించి వచ్చింది. వచ్చేసరి తీసురండి చెప్తానని చెప్తే, అందులో గుడి గోపురం అన్నారు కదా, దాని పక్కన ఒక తిది టైం కూడా రాసింది. ఫలానా తిది అప్పుడు మన సూర్యకిరణాలు ఇవన్నీ కూడా మరులుతూ ఉంటాయి, అందుకనే ఆ గుడి యొక్క నీడ ఫలానా ఇది త్రయోదశి రోజు ఆ సూర్యుడి నీడ ఎక్కడ పడుతుందో అది ఇందులో రాయిల. ఆయన తిది వార నక్షత్రాలే రాశాడు ఆయన, కానీ విషయం రాయిల. ఎందుకు రాస్తారు? సీక్రెట్ కదా అది. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంటపడకుండా ఉండాలంటే మన వాళ్ళు ఎన్ని రకాలు చేస్తారండి? బీరువా బీరువా లాగా ఉంటుంది, బీరువా కింద ఇంకొర ఉంటుంది ఎక్కడో, అది వాడికి తెలియదు. కానీ వాళ్ళు ఏదో చప్పుడు చేసుకుంటూ తన ఏదో తన్నిన వాడు ఇంకొకడైతే వాడిని తన్నేవాడు ఇంకోలాగా అది బయటకు వస్తుంది. అట్లాగా ఉండేసరికి ఈయన చెప్పాడనమాట, ఒక పని చేద్దామండి అయ్యా, మీరు పెద్దవాళ్ళు, పాపం వాళ్ళ బళ్ళలోకి వెళ్ళాడు, మీకు తెలియదంటూ వెళ్ళలేదు, మీరు చాలా పెద్దవాళ్ళు, మీకు మీ ఇప్పటి రోజుల్లో మీరు చెప్పినట్టు మేము వినాలి, నేను చెప్పినట్టు కాదు వినడం, కానీ ఒక్కసారి ప్రయత్నం చేస్తాను. ఆ డైరీలో ఒక తిది రాసి పెట్టుంది కదా, ఆ తిది నాడు గోపురం యొక్క నీడ ఎక్కడ పడుతుందో, అది కూడా టైం ఉంది, ప్రొద్దుట 8:30 ఎక్కడ పడుతుందో ఆ నీడని మనం తవ్విదామని. మళ్ళీ సీక్రెట్ బయటపడకూడదు, సీక్రెట్ బయటపడితే ఇప్పుడు లేకపోతే మళ్ళీ వీడినే చేసేస్తారు కదా, అందుకని ఇలా చేద్దాము అని చెప్పి నేను చెప్తాను కదా ఎప్పుడు కావాలో మీకు అని వాళ్ళని దువ్వుతూ, వాళ్ళకి కొంచెం పెట్టుబడి పెడుతూ, వాళ్ళకి కావాల్సిన ఇంటికి ఖర్చులు ఇస్తూ, పెద్ద మనసు అంటే అలా ఉంటుంది, ఒకరికి సహాయం చేసేటువంటి మనసు ఉంటుంది వాళ్ళకి. అప్పుడు తవ్వాడంట, తవ్వితే అక్కడ నిధి దొరికింది. గుడి గోపురంలో దొరకల, గోపురం నీళ్ళలో దొరికింది. అంటే పుస్తకం చదివిన దానికి అనుభవానికి అక్కడ ఎంత తేడా ఉంటుంది. ఎందుకని మనం పుస్తకాలు చదివేసుకుంటూ వెళ్ళిపోయి అందులో ఉన్నది ఏదో అర్థమో పరమార్థమో కాకుండా అపార్థాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు ఈ విమర్శలన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు విషయాన్ని గుర్తించకపోవట్టి. అందుకని అసలు విషయం మనం గుర్తించాలంటే స్వయం తీర్ణాహ పరాంతారయంతి, స్వయంగా తరించి ఇతరులను తరింపచేసేటువంటి మహానుభావులు గురువులు ఉంటారు. అటువంటి గురువులను మనం ఆశ్రయించామనుకోండి, తప్పకుండా అది నీకు దగ్గర తర్వా నీకు కావలసింది ఏ టైంకి కావాలో ఆ టైంకి నీకు అందుతుంది. అందుకని మీరు గ్రంథాలను ఆశ్రయించి లైబ్రరీలను ఆశ్రయించి దొరికిపోయిందని అనుకోకండి. అందులో నీకేదో నువ్వు ఖాళీగా వెళ్లకుండా కొంత ఏదో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావేమో, కానీ దానిలో ఉన్న పరమార్థాన్ని గుర్తించాలండి, దాన్ని అనుభవించిన వాళ్ళు కావాలి నీకు అని తెలియజేశారు విద్యానందగిరి స్వామి. నాకు భలే నచ్చింది అది. అలాగా మనకేంటంటే మనకి మహాత్ములు ఎన్నో మార్గాలను మనం సూచిస్తున్నారు ప్రతిదాన్ని. అందుకని ఏదో ఒక గురుపాదాన్ని ఆశ్రయించాలి, సత్యగురువునే ఆశ్రయించాలి అనేది అందుకే. కాబట్టి అటువంటి గురువులు కాబట్టి మహానుభావులు మా గురుదేవులు వారి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ట్రస్ట్ రిజిస్టర్ అయిందండి స్వామివారే మనకి. దానికి నామధేయాన్ని కూడా ఆనాడు మేము స్వామివారితో 82 రావటం జరిగింది, మళ్ళీ 84 వచ్చినాను, మళ్ళీ 88 కూడా రావటం జరిగింది. రావడంలో 84 అక్టోబర్ 6వ తారీఖు అక్టోబర్ 6వ తారీఖు 1984 సంధ్యవేళ 7:34 మా గురుదేవులు ట్రస్ట్కి పేరు పెట్టారు. శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ హనుమత్ కాళీవర ప్రసాద బాబు ఇంటర్నేషనల్ సత్సంగ్ సొసైటీ అని పేరుని స్వామివారు ప్రసాదించారు. అదే పేరుతో స్వామివారి దయా అనుగ్రహం స్వామి ప్రవచనాలు అది ప్రచారం చేయాలన్నారు కాబట్టి అందుకనే అమ్మ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే నేను కొన్ని కరోనా సంవత్సరాల్లో అయితే రాలేదు, కానీ లేకపోతే సంవత్సరానికి 2 వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఆ సెయింట్ లూయిస్ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఇవి కాస్త తెలిసిన వాళ్ళ దగ్గర తిరుగుతూ అట్లంటే నేను ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, మా పిల్లగాడి దగ్గరికి 3 వచ్చాను. ఎదుగో అక్కడ ఉన్నాడు మా గురు సోదరులకి కొడుకు ఆయన. మా గురు సోదరులు పరాశర ప్రసాద్ వారని, వారు లాల్ గారని, వాళ్ళు అది చాలా పెద్ద విద్య బాలకృష్ణ లాల్ వారు
ప్రొఫెసర్
బోటనీ బోటనీలో ఆయన చాలా. ఇలాగే మా గురు సోదరులందరూ కూడా, అమ్మాయి చాలా చిన్నపిల్ల అందరికంటే, అంటే ఏం చదువుకుంది, మా వాళ్ళందరూ మా గురు సోదరులందరూ చాలా, తారక పరబ్రహ్మ శాస్త్రి గారని, అలాగే విజయేంద్ర ప్రసాద్ అంటే వెంకటరత్నం గారు, గూడూరు వెంకటరత్నం గారని, అలాగే చాలామంది ఇందిర అని, పాలూరు ఇందిరాదేవి అని, ఇలా అందరూ కూడా బాగా చదువుకుని అందరం కలిసిమెలిసి మా గురుదేవుల సేవలో చాలా వరకు మా గురుదేవులు కూడా స్వస్వరూపాన్ని పొంది 88లో స్వస్వరూపాన్ని పొందడం జరిగింది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే స్వస్వరూపాన్ని పొందడం జరిగింది. అప్పటి నుంచి గురుదేవులు అందరిలో చేరి నడిపించుకుంటున్నారు. అది మనకి నంబూరు, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా నంబూరు గుంటూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, విజయవాడకి 24 కిలోమీటర్లు. మనకి నాగార్జున యూనివర్సిటీ పక్కన చాలామంది పెద్దలు ఉన్నారు, తెలిసేమో అనుకుంటున్నాను. కాళీ నాది శ్రీ కాళీ వనాశ్రమం, స్వామివారి నామధేయం, ఇందాక చెప్పాను కదా ట్రస్ట్ పేరులో ఉన్నది, సమద్ర సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ ప్రసాద్ బాబాజీ మహారాజ్ వారు. ఇక్కడ 400 మంది ఉంటామండి, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, బ్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి. 400 మంది ఉంటాం. అక్కడ కూడా అమ్మ ఉన్నా లేకపోయినా ప్రోగ్రాంలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, పండగలు అవి కూడా నేను బయటకు వచ్చానంటే అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా గురుదేవుల ప్రసాదం నెండ్రకొల్లని, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నెండ్రకొల్లు, నిడమర్రి జిల్లా. అలాగే లేటెస్ట్గా స్వామివారి ఆజ్ఞ మేరకే భీమవరంలో కూడా ఒక ఆశ్రమం పెట్టడం జరిగింది. అలా తర్వాత ఏలూరు జిల్లాలో గుండుగొల్ల గ్రామంలో అక్కడ కూడా ఒక ఆశ్రమం ఉంది. హైదరాబాదులో మెహదీపట్నం సరోజినీదేవి ఐ హాస్పిటల్ వెనకాల భక్తులు అక్కడ కూడా సైట్ ఇచ్చి ఆశ్రమం చేయమంటే, కాకపోతే పైకి వెళ్ళింది ఆశ్రమం అనేది, అంటే కొంత సైట్ ఇచ్చి చేయమంటే 5 అంతస్తుల్లో వచ్చినటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడం, అలాగే దేవుళ్ళని ప్రతిష్ఠ చేయటం. అక్కడ కూడా అమ్మ, ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా అమ్మ ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు గురుదేవులు జరిపిస్తున్నారు. అమ్మ మాత్రం వెళితే కొంచెం సందడి ఎక్కువగా ఉంటుంది. అలాగే బెంగళూరులో కూడా అక్కడ కూడా ఒక ఆశ్రమం ఉంది ఎయిర్పోర్ట్కి దగ్గరలో. అలాగే జలగాం మహారాష్ట్రలో, జలగాంలో కూడా ఒక స్వామివారికి టెంపుల్ అది ఉంది, అక్కడ కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు. అంతేకాకుండా లేటెస్ట్గా శ్రీశైలంలో అందరికీ మీ తల్లి, మీ ఇంట్లో మీతో పాటుగా ఉన్నటువంటి అమ్మ, మీరు ఎలా అనుకుంటేలే మాతృమూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తోందని అనుకుని శ్రీశైలంలో రేపు 15వ తారీఖున ఆశ్రమం ఓపెనింగ్ ఉందండి. శ్రీశైలంలో కూడా ఒక ఆశ్రమం కట్టుకున్నాము. 15వ తారీఖు ఏమో ఆశ్రమం ప్రవేశం. అక్కడి నుంచి విగ్రహాలకి అధివాసాలు చేయాలి కాబట్టి 15వ తారీఖు నుంచి అధివాసాలు మొదలుపెట్టి 16వ తారీఖు అన్ని స్వాముల ప్రతిష్టలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి, తప్పకుండా ఉన్నటువంటి వాళ్ళని పంపించండి అక్కడికి. తప్పకుండా ఒక 1 వారం రోజులు కార్యక్రమం, 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 7 రోజులు సప్తాహంగా అఖండంగా నామం జరుగుతుంది. అలాగే మహాత్ములు కూడా 3 రోజులు రావడం జరుగుతుంది. 3 రోజులు చండీయాగము, అట్లాగే రుద్రయాగము చేయాలనే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి అందరూ కూడా మనందరం కలిసి భగవత్ కార్యక్రమంలో పాల్గొంటే, ఎందుకంటే శాశ్వతంగా నిలబడేది భగవంతుడికి చేసుకున్నదే. భగవత్ స్వరూపంలో ఉన్న ప్రపంచానికి మనం ధర్మంగా ఉపయోగపడిందే మనకి, మనదవుతుంది తప్ప మనం కావాలని లగ్జరీలో ఎంత తీసుకున్నా అవన్నీ మనకు కాకుండా పోతున్నాయి. మీకు తెలియని విషయం కాదు. ఇదంతా కూడా చేయగలుగుతున్నామంటే కేవలం ఆ మహానుభావుని యొక్క, మహాత్ముని యొక్క ఆశీర్వచనతోనే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా, ప్రతి భక్తుడికి తలుపులు తెరిచి ఉంటాయి, తప్పకుండా అందరినీ రమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ ఎక్కడైనా ఆశ్రమం పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రయాణం సాగుతోంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి నార్త్ కేరళీనాలో మనకి అంటే ఆశ్రమానికి కావాల్సిన అడ్రస్ అది అక్కడ ఉన్నది, నడుస్తోంది. 23లో నుంచి అంతే కదా, 2023 నుంచి ఈ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా మెల్లగా అన్ని అకౌంట్లు అవి జరుగుతున్నాయి, కావాలి కదా ప్రపంచానికి, అలా జరుగుతున్నాయి. మా అలాగే
పిల్లలందరూ కూడా చాలా సహాయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ కూడా ఏమాత్రం మనసున్నా తప్పకుండా అందరం కలిసి చేసుకుందాం. అందరిలోనూ ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు. రూపభేదమే కానీ పవర్లో మాత్రం భేదం లేదు. అది సూపర్ పవర్. అది ఆ సూపర్ పవర్ అనే దాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అది ఎవ్రీ వేర్, అందరూ అందరూ. అది లేకుండా మాత్రం మనం లేం. అణువణువు పరమాణువు ఇక్కడ ఇసుక కనిపించింది అంటే దానిలో కూడా ప్రకాశించేది అది. అది కాకుండా మాత్రం లేదు. అది మన ఆధ్యాత్మిక శక్తి మనకి నేర్పిస్తుంది. ఉన్న ఒకే ఒక శక్తిని మనం ఇన్ని విధాలుగా మనం పంచుకుంటున్నాం. అంటే మానవ జన్మ వచ్చింది కాబట్టి. కాబట్టి అందరూ కూడా ఇంతవరకు మనం విన్నటువంటి దానిలో, మనం చెప్పుకున్నటువంటి దానిలో మంచిని గ్రహించండి. ఇంకా మంచినే మనం పంచుకుందామనేటువంటి ఉద్దేశంతో మహాత్ములకి, సర్వవ్యాపకుడైన భగవంతుడికి శిరసాపరణమిల్లుతూ, అందరిలో ఉన్న భగవంతుడికి నమస్కరిస్తూ, అందరికీ కూడా ఆయురారోగ్యశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదకలు రక్షించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరిహి ఓం. ఇంతవరకు ఈ పరమాత్మ గురించి అయితే మనందరం కూడా మాట్లాడుకున్నాము, విన్నాము. ఎవరే పరమాత్మని ఆశ్రయించారో, ఏ గురువుల్ని ఆశ్రయించారో, గురువులు చెప్పినటువంటి మాటని మన మనసును అంతర్ముఖం చేసి కొద్దిసేపు ఇంతకు ముందు వరకు అది థియరీ అయింది అంటే చెప్పుకున్నాం. ఇది ప్రాక్టికల్. మన మనసు మన మాట ఎంత వింటుందో అది మన మనసుని అంతర్ముఖం చేసి మన ఇల్లు కడుక్కోవాలి కదా. ముందర మన మనసుని, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. కాబట్టి అందరం కూడా మనసుని అంతర్ముఖం చేసి కొద్దిసేపు, కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. 3 సార్లు నాభి నుంచి దీర్ఘంగా ప్రణామాన్ని పూరించుకుందాం. Oh.